ఒకళ్ళింట్లో ఫ్రిడ్జ్ లేదు, ఫ్రిడ్జ్ కొనుక్కోమన్నాను. కరెంట్ ఉండాలా కలేదా? కరెంట్ లేకుండా ఫ్రిడ్జ్ కొంటే ఫ్యాన్ కొనుక్కోమన్నాను. కరెంట్ ఉండాలా కలేదా? ఇంకా ఇదంతా ఎందుకు చెప్తున్నాను నేను? మరి అది కూడా ఇంకా మీకు ఇన్నాళ్ళకే అర్థం కాలేదు. గాయత్రి అనేది కరెంట్ లేదు, అది లేదే ఏ దేవత పనిచేయదు. చెప్పాను ఇంచేత అది మళ్ళీ మళ్ళీ మీరు ఇంకోటి చెప్పాలి. మీరు గాయత్రి మర్చిపోయారు, గాయత్రి చేయాలి, గాయత్రితో పాటు ఇవంతా. అలాగే ఎవరైనా భోజనానికి పిలిచారు, వాళ్ళకి బంగాళదుంపలు కూర ఇష్టం అని చేత బంగాళదుంపలు కూర చేయమని చెప్పాను అనుకో, అన్నం వండుతారా ఉండగా? ఇంకా మీకు మళ్ళీ అది అనుమానం రాకూడదు. ఇంకోటి అనుమానం వస్తే మీరు చెప్పండి, అందుకే చెప్పండి. మీరు ఇలా గమనించాను కొన్ని వాళ్ళకి కొరకే గాయత్రి అనేది మళ్ళీ ప్రశ్నించండి. ఒక మాల గాయత్రి తీసుకోమన్నట్టున్నాను కదా అందరినీ, అది మానే ప్రసక్తి. అది లేకపోతే ఏం పని చేయి, దేవతలందరూ పనిచేయకపోవటానికి కారణం మీరు గాయత్రి పట్టించుకోకపోతే. కరెంట్ లేదే మీరు ఏసీ పెట్టుకుంటే ఏం లాభం? చేత ఇప్పుడు ఇక్కడ ఈ ఆశ్రమ రెస్పాన్సిబిలిటీస్ ఎవరు తీసుకుంటున్నారు? నోట్ చేసుకోమని నేను చెప్పినవి. యాక్చువల్ గా శివుడు ఎక్కడుంటే అక్కడ శివ పరివారం ఉంటుంది. శివ పరివారంలో వినాయకుడు వస్తాడు, సుబ్రహ్మణ్య స్వామి వస్తాడు, పార్వతీదేవి వస్తుంది, సింహం వస్తుంది, పాములు వస్తాయి, ఇంకా ఏంటి నంది ఎద్దులు వస్తాయి, ఇంకా ఆయన సుబ్రహ్మణ్య స్వామి వాహనం ఏంటని నమలింగం పీకాక్, దాని తర్వాత ఇంకా ఎలుక. ప్రశ్న ఏంటి అంటే ఆశ్రమం ఎందుకు పెడుతున్నాం మనం? ఆశ్రమాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక ఎన్ని సంవత్సరాలైనా మీరు అక్కడే ఉండిపోతున్నారు. శివ పరివారం కాదు కదా, ఉన్న శివుడు కూడా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళటానికి పాపం ఆయన చాలా సంవత్సరాలు పడుతుంది. పాపం అంటే మన యొక్క భావ తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో ఆలోచించుకోండి, అది కరెక్ట్ చేసుకోవాలమ్మా. ఆశ్రమం వృద్ధి చెందాలి అంటే ఆశ్రమం డెవలప్ అవ్వాలి అంటే మొట్టమొదటి ఏంటి అంటే భావ తీవ్రత, అంటే ఎందుకు పని జరుగుతూ ఉండాలి, లక్ష్యంతో పని జరుగుతూ ఉండాలి. ఎందుకు ఇదంతా చేస్తున్నాం మనం? ఎందుకు చేస్తున్నామో తెలియకుండా చేస్తున్నారు చాలా చోట్ల అనేక ఆశ్రమాలలో. పెద్ద పెద్ద ప్రపంచం అంతా కూడా విస్తరించి ఉన్నటువంటి సంస్థలలో నేను ఇప్పుడు వెళ్ళి చెప్పాల్సి వస్తుంది, మీరయ్యా ఎందుకు పుట్టారు, మీరు అసలు ఆ సంస్థ ఎందుకు ఏర్పడింది, మీరేం చేస్తున్నారు. అంచేత ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే అసలు ఇదంతా మనం ఎందుకు చేస్తున్నాము అన్నది ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. మీరు ఐదు దేవాలయాలని మళ్ళీ ప్రపంచంలో పునరుద్ధరించాలి అన్నది నా కోరిక. ఇంచేత నాతో లింక్ ఈ కోరిక మీలో ఉంటే ఉంటుంది. ఆశ్రమాలతో నాకు సంబంధం లేదు, ఆశ్రమాలలో ఉన్న మనుషులతో నాకు సంబంధం ఉంది. ఉత్త ఆశ్రమానికి నేనేం చేస్తాను? ఆశ్రమంలో మనుషులుంటే స్కూల్ పెట్టాం, స్టూడెంట్ రాలేదు, టీచర్ ఏం చేస్తాడు? వాడికి వాడు చదువుకోవాలి అంటే వాడు కూర్చు, వాడు ఏం చేస్తాడు? దుకాణం తెరిచి కూర్చున్నాడు, మొదటి రోజు ఎవడో రాలేదు, రెండో రోజు ఎవడో రాలేదు, దుకాణం మూసేస్తాడా లేకపోతే మూడో రోజు కూడా వెళ్తాడా? ఎవరు రాలేదుగా మొదటి రోజు రెండో రోజు వెళ్తాం కదా, మరి ఆ బుర్ర ఇక్కడ ఎందుకు ఉండదు? ఆశ్రమాలలో కూడా అదే రూల్ కదా, వస్తే ఏంటి అనుకుంటే ఏంటి, మీరు ఉన్నారు కదా. అంటే అర్థం ఏంటి, మీకు అవగాహన లేదు, ప్రేమ ఉంది. ప్రేమ లేదని నేను అంటే చాలా ప్రేమ ఉంది. భగవంతుడి మీద ప్రేమ ఉందో లేదో నాకు తెలియదు, కానీ నా మీద మాత్రం గ్యారంటీగా మీకు ప్రేమ ఉంది, అందులో నాకు డౌట్ లేదు. మీకు డౌట్ ఉన్నా మాస్టర్ నేను మాకు అనవసరం, మాకు శివయ్య చాలు అన్న నేను ఒప్పుకోను, మీ శివయ్యని కూడా నాలోనే చూసుకుంటున్నారు మీరు, కానీ పని చేయటంలే. అంటే మీ ప్రేమ గురించి నాకు అవగాహన ఉంది కానీ ఉందా లేదా ఇంతకి, కానీ నా పని గురించి నీకు అవగాహన లేదు, అది ప్రాబ్లం. దాంట్లో ఇప్పుడు నేను చెప్తున్నటువంటి విషయాలని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుని పద్ధతిగా కనుక మీరు చేసుకోగలిగితే ప్రతి సంవత్సరం మనం ఏదో ఒక స్థాయి ఎందుకుంటుంటాం. ఒకటి ప్లస్ ఒక రెండు ప్లస్ బాగా చేసుకోగలిగితే డబుల్ ప్రమోషన్ ట్రిపుల్ ప్రమోషన్ కూడా వచ్చే ఉంది మీకు. చెప్తాను అర్థమవుతుంది కదా, ఎదుగుదల గ్యారంటీ. ఆ ఎదుగుదల గ్యారంటీలో మొట్టమొదటి ఎదుగుదల ఏంటి అంటే గ్రూప్ ఫార్మేషన్. మంత్రజపం చేసేటటువంటి వాళ్ళు శివుడికి 36 అనేటటువంటి సంఖ్యకి చాలా దగ్గర సంబంధం ఉంది కనుక 36 ఒక గ్రూప్గా ఏర్పడండి. కొంచెం ఎక్కువ మంత్రజపం అయిపోతే ప్రమాదం లేదు కదా, 35 బదులు 36 చేత అది నోట్ చేసుకో. 36 మంది కలిసి ఒక గ్రూప్గా ఏర్పడండి. ఇక్కడ ఒక సమస్య ఏంటి అంటే ఈ 30+6 అదొక విచిత్రమైనటువంటి సంఖ్య, షట్చక్రాలు నెల రోజుల లోపల ఎలా తిరుగుతాయో అనేటటువంటిది అది తర్వాత ఎప్పుడైనా మళ్ళీ మనం కూర్చుంటే డిస్కస్ చేసుకుందాం. కానీ మొట్టమొదట ఇది డెవలప్ అయిపోవాలి. 36 మంది కలిసి ఒక గ్రూప్గా రోజుకి 5 మాలలు ఒకే టైంకి చేస్తే నెల రోజులలో 500,000 మంత్రజపం అయిపోతుంది. కరెక్టేనా సంఖ్య క్యాలిక్యులేషన్? అది చూసుకోండి ఒకసారి, లేకపోతే దానికి తగినట్టు మీరు మార్చుకోండి. ఏంటి మార్చుకోవాలి? సంఖ్యని కాదు మంత్రజప సంఖ్యని. మంత్రజప సంఖ్య 5 మాలల్లో అవసరం లేదనుకోండి, 6 మాలలు చేసుకోండి, 7 మాలలు చేసుకోండి. అంటే అకౌంట్లో ఎక్కడైనా కాస్త ఇస్తే తగ్గులు ఎక్కువ అయితే మంచిది. నెలకు 500,000 అవ్వాలంటే మీరు కరెక్ట్గా 499,999 అని ఆపుకోవద్దు, ఎక్కువ అయితే పర్వాలేదు. ఓకే, అంచేత మొట్టమొదటి చాలా స్పష్టంగా మీకు ఉండవలసినటువంటి అవగాహన ఏంటి అంటే 36 మంది కలిసి ఒక గ్రూపుగా చేస్తారు. 36 అనే సంఖ్య దాటి 37 వాడు వస్తే కొత్త గ్రూప్ స్టార్ట్ అయింది. మీరు 36 చేత చెప్పే సూచనలు గుర్తుంచుకోండి. మొట్టమొదటిది ప్రతి ఒక్కరూ కూడా 36 మంది జరిగేదట, అంటే వాడు ప్లస్ 35. జత మొట్టమొదట మీ బాధ్యత ఏమిటి అంటే ప్రతి ఒక్కళ్ళు ఇంకో 35 చూసుకుని, వాళ్ళు మీ ఇంటి పక్కనే ఉండకల, కానీ వాళ్ళు ఖచ్చితంగా మీరందరూ అనుకున్న టైంకి జపానికి కూర్చోవాలి. అర్థమైంది కదా? అలాగే గ్రూప్స్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ప్లస్ సాధ్యమైనంత వరకు ప్రతి నెల మాస శివరాత్రి అమావాస్య దాని తర్వాత రోజు, లేకపోతే కనీసం మాస శివరాత్రి అమావాస్య ఈ 2 రోజులు ఖచ్చితంగా ఎక్కడున్నా ఇక్కడికి వచ్చి, నేను చెప్పాను మీకు ఒక విధానం గుర్తుందా లాస్ట్ టైం వచ్చినప్పుడు, అలా చేసుకోవాలి. కానీ నాకు ఇంతవరకు ఎవడో రికార్డ్ ఏం ఇవ్వలే, ఇలా వచ్చారండి మేము ఇంత జపం చేయించామండి. ఇప్పుడు అసలు నాకు చూపిస్తే కదా నాకు తెలిసినట్టు మీరు చేయలేదనుకుంటున్నా. ప్రతి నెల ఇది జరగాలి, ఆశ్రమంలో గ్యారంటీగా జరగాలి. ఆశ్రమానికి రాని వాళ్ళు వాళ్ళ ఊళ్ళో ఊళ్ళలో చేసుకోవాలి. ఇది ఒక పద్ధతిగా మీరు చేసుకుంటేనే నేను మీకు నెక్స్ట్ కార్యక్రమాలు ఇవ్వగలుగుతాను. ఫస్ట్ పాయింట్ అర్థమైంది కదా. మొదటిది ఏంటంటే నిత్య జపము. ఇక్కడ నేను గాయత్రి చేసుకోమని చెప్పలేదు, మరి ఏం చేయాలి? 1 మాల గాయత్రి చేసుకున్నాకే 5 మాలలు శివుడి కానీ మిగతా చోట్ల మిగతా మంత్రాలు. గాయత్రి మాత్రము నేను చెప్పినా చెప్పకపోయినా 1 మాల గాయత్రి మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. దాని తర్వాత మాస శివరాత్రికి ఓం నమ శివాయ, అమావాస్యకి ఏ మంత్రం చేసుకోమని చెప్పాను, అది ఏకాహంలాగా జరగాలి 24 అవర్స్. అంటే ఇప్పుడు మాస శివరాత్రి పొద్దున్న 6 గంటలకు మొదలు పెడతారు. శివరాత్రి యొక్క ఎర్లీ మార్నింగ్ 6 కి ఓం నమ శివాయ మంత్రము పూర్తయిపోతుంది. మాసి శివరాత్రి మొదలెట్టారు కదా, పొద్దున మొదలెడతారు, రాత్రి అల్లా శివరాత్రి వస్తుంది, నెక్స్ట్ డే మార్నింగ్ అమావాస్య వస్తుంది. క్లియర్ గానే ఉందా, కన్ఫ్యూజ్ అవటం లేదుగా. అంతవరకు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఆ అమావాస్య యొక్క 6 గంటలకి మీరు మహాశివరాత్రి యొక్క మా పంచాక్షరి మంత్రాన్ని ఆపుతారు. కానీ ఇక్కడ కూడా గాయత్రి మంత్రాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఒక మాల గాయత్రి చేస్తే 5 మాలలు ఓం నమ శివాయ, 5 మాలలు ఓం నమ శివాయ నాకేం చేయాలి, మళ్ళీ ఒక మాల గాయత్రి చేసుకుని ఆ ఈ ఏమంటారు ప్రపోర్షనల్ ఆ నిష్పత్తి మారకూడదు. ఒక మాల గాయత్రి 5 మాలలు అంతేత అది ఎప్పుడూ చూసుకోండి. 5 మాలలు ఓం నమ శివాయ అయిపోగానే మళ్ళీ ఒక మాల గాయత్రి, అది చాలా ముఖ్యమైనటువంటి నియమం. ప్లస్ ఇంకా ఏం చెప్పానప్పుడు, మధ్యలో నిరంతరం జపం చేసుకోకపోతే మధ్యలో మీరు ఎవరి చేత అయినా మహాపురుషుల చేత శివ భజనలు చేయించవచ్చు, శివ స్తోత్రాలు చేసుకోవచ్చు, శివతత్వం మీద మీరు చెప్పుకోవచ్చు. అంటే 24 గంటలు మంత్ర జపం చేయమని నేను చెప్పటండి, కానీ మంత్ర జపము శివతత్వం మీద మాట్లాడటము భజన ఏదో ఒకటి జరుగుతుండాలి. ఆఖరికి భోజనానికి లేచి వెళ్తున్న కొంతమంది అయినా అందులో ఉండాలి. ఇందులో మంత్ర జపం అయినా చేస్తూ ఉండొచ్చు, భజన అయినా చేస్తూ ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా శివతత్వం మీద చెప్తూ ఉంటే వినండి. క్లియర్? ఈ శివతత్వం మీద చెప్పేది మాత్రం మీరు సాయంత్రాలు ఎప్పుడో పెట్టుకుంటే చాలా మంచిది. ఇంకా మన ఈ ఏకాహంలో పాల్గొనని వాళ్ళు కూడా రావచ్చు. మంత్ర జపం చేస్తున్న వాళ్ళే పాల్గొనాలని లేదు, కొత్తగా వచ్చేవాళ్ళు కూడా ఆ రోజే చేస్తాం, మేము 2 సార్లు ఓం నమ శివాయని వెళ్ళిపోతాము అన్న వాళ్ళకి కూడా రాదండి. కానీ ప్రతిదీ రికార్డ్ అయి ఉండాలి. అప్పుడు మీరు చివరికి ఎంత మంత్ర జపం అయింది, ఎంతసేపు భజన చేశారు, ఇదంతా రికార్డెడ్గా ఉండాలి. ఇదేంటి, మాస శివరాత్రి పొద్దున్న 6 గంటల నుంచి అమావాస్య పొద్దున్న 6 గంటల వరకు, అప్పటి నుంచి ఏం చేయాలి, మహాలక్ష్మి మంత్రం మళ్ళీ అదే 1, 5. ఏంటి 1, 5? ఒక మాల గాయత్రి, 5 మాలలు మాల. అది ఎప్పుడు గుర్తుంచుకోండి, అది నేను చెప్పినా చెప్పకపోయినా అది మీకు అలవాటు అయిపోయి ఉండాలి. పాటికి ఇప్పుడు ఇంకా అలవాటు చేసుకోండి. నేను ఏ దేవత గురించి చెప్తున్నా, ఎవరి గురించి చెప్తున్నా, ఆ 1:5 రేషియో ఉండాలి. రైట్? మహాలక్ష్మి మంత్రం గురించి కూడా అలాగే, అమ్మవారి స్తోత్రాలు కానీ, అమ్మవారి భజనలు కానీ, మహాలక్ష్మి మంత్రం కానీ, అమ్మవారి తత్వం గురించి వివరించి చెప్పేవాళ్ళు కానీ, మళ్ళీ అక్కడ మహాలక్ష్మి కాళీ దుర్గా వీళ్ళని వేరు చేయకండి. అమ్మ అమ్మే ఏ పేరుతో తెలిసినా, ఇంచేత ఎవరి గురించి మీరు మాట్లాడుకున్నా పర్వాలేదు, మంత్రము మార్చాం మనం. మంత్రం మాత్రము మహాలక్ష్మి మంత్రమే. కానీ మాట్లాడదలుచుకున్న వాళ్ళు కానీ, స్తోత్రాలు కానీ, భజనలు కానీ అమ్మవారి ఉండాలి. అమ్మ అంటే దుర్గామ్మ కావచ్చు, కాళికామ్మవారి కావచ్చు, అన్నపూర్ణాదేవిది కావచ్చు, మీ ఇష్టం, సంతోషి మాత కావచ్చు. మళ్ళా మాస్టర్ ఆ మాట చెప్పలేదు అనకండి, అమ్మ అమ్మే ఏ పేరుతో తెలిసిన. మంత్ర జపము మారదు, అది గుర్తుంచుకోండి. మంత్ర జపం మార్చం. ఎందుకంటే ఈ మంత్రాలు దేవతలకు సంబంధించింది కాదు అని నేను తర్వాత ఎప్పుడైనా చెప్తాను నేను మీకు. అవి ప్రకృతిలో ఉండేటటువంటి విశేషమైనటువంటి శక్తులు, అంచేత ఆ శక్తుల్ని మనం మార్చాం. ఓం నమ శివాయ మహాలక్ష్మి మంత్రం. సరే, మహాలక్ష్మి మంత్రానికి ఆ బిలో వృక్షం దగ్గర అక్కడ మనం ఇదివరకు ఏ రూల్స్ పెట్టుకుంటున్నాం అదే రూల్స్తో చేసుకుంటూ ఉంటాం, లేకపోతే ఫోటో పెట్టుకుంటాం. అంటే మన మారేడు వృక్షాలు లేవనుకోండి, ఇప్పుడు కంప్యూటర్ యుగం వచ్చేసింది, మీరు గోడ గోడ నిండా మారేడు చెట్లు పెట్టేసుకోవచ్చు. దాన్ని ఏమంటారు, ఫ్లెక్సీయా, అర్థమవుతుంది చెప్పింది. మారేడు వనంలో ఉన్నట్టే ఉంటుంది బొమ్మ అయినా, కానీ బొమ్మ బొమ్మే అన్నది గుర్తుంచుకోండి. మారేడు చెట్టు మారేడు చెట్టే, మారేడు చెట్టు బొమ్మ బొమ్మే, కానీ లేకపోతే బొమ్మ అయినా పెట్టుకోండి. ఇది ఒక సూచన. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి సూచన ఏంటి అంటే, మీరు ఒక వెబ్సైట్ ఓపెన్ చేసేసుకోండి. వెబ్సైట్ ఓపెన్ చేసుకోవటానికి మీరేం కష్టపడక్కర్లేదు, మిషన్ ఆర్కే అనే వెబ్సైట్ ఆల్రెడీ ఉన్నది. అందులో మీరు ఇక్కడి నుంచి పంపించేది ఒక భాగంగా పెట్టుకోండి. వారం వారం మీరు ఏ కార్యక్రమాలు చేస్తున్నారో దాన్ని పంపించండి. ఏ వారమైనా రిపోర్టు రాకపోతే ఆ వెబ్సైట్ నేను క్లోజ్ చేసేస్తా. మీకంతా బాధ్యత లేకపోతే నేను ఎందుకు అక్కడ పెట్టుకోవాలి వెబ్సైట్? అర్థమైన అంటే వెబ్సైట్ లో మొట్టమొదటి మీద ఏం న్యూస్లు ఇస్తారు, ఎన్ని గ్రూప్స్ రెడీ అయ్యాయి, ఎంతమంది ఉండాలి గ్రూప్లో? ఇప్పుడు మీరు 36 అయ్యారనుకుందాం. ఇందులో ప్రతి ఒక్కరు ఇంకో 35 లింక్ పెట్టుకుంటే అర్థమైందా, గ్రూప్లో గ్రూప్ అవుతుంది. క్లియర్? ఇంతవరకు ముందు 2 లోపల చేసేయండి. 2 లోపల ఈ లక్ష్యాన్ని సాధించలేనటువంటి మీరు ఆశ్రమాన్ని ముగిసేయండి. చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఎందుకంటే మీరు అదేదో క్షేమగంగా యాత్రలాగా చేస్తున్నారు. మీరు మీ క్షేమగంగా యాత్రతో నేను నడవలేను, నాకు కొంచెం అడుగులు చిన్నవి. ఐ వాంట్ ఎ ఫాస్ట్ రిజల్ట్. మొదటి రాష్ట్రం 2 లో 1:36 గ్రూప్, అది ఎన్ని లక్షలు చేస్తుంది నెలకి? ఇందులో ప్రతి వాడికి మళ్ళీ 35, అంతే కదా, 35 అవుతుంది. అక్కడ కూడా 5-5 అవుతుంది కదా, మొత్తం ఎంత అయిందో చూడమ. అది అంచేత మీరు ఆ మాత్రం సిన్సియారిటీ చూపించగలిగితే ఓం నమ శివాయ మంత్రం కోట్లు దాటితే ఆల్మోస్ట్ 2 టచ్ అవుతుంది. ఎలాగో 2 అవుతుంది అనుకుంటా, అది ఇంకేంటి ఇక్కడ 5 అవటం ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే అది అర్థమైంది కదా. కానీ కండిషన్ అది, అంటే ఒక వ్యక్తి చేత, మీరు మీ కుటుంబ సభ్యుల చేత 5 ఓం నమ శివాయ, 1 గాయత్రి, మొత్తం ఎంత టైం పడుతుంది? 5 పడుతుంది. 10 అంతేనా? 1/2 పడుతుంది. అంటే ఆవిడ చేసి ఉండదు ఇప్పుడు. పొందిలే మీరు 1/2 కంటే తక్కువ పడుతుందని ఒప్పుకుంటున్నారు కదా. అంచేత ఓ 1/2 సేపు మీ వాళ్ళ చేత మీరు రోజుకి చేయించలేకపోతే ఇంకా మీరు అనవసరంగా ఈ బోర్డులు అవి తీసి పారేయండి. మిమ్మల్ని నేను మోసగించుకోవద్దు, నన్ను మోసగించుకోవద్దు, నేను ఎలాగో మోసగించబడను. మిమ్మల్ని మాత్రం మీరు మోసగించుకుంటున్నారు, మీరు భక్తులని పేరు చెప్పుకుంటున్నారు, మీరు ఏదో భూమి మీదకి దింపుతాం అంటున్నారు. అంచేత ఇది నాకు ఎన్నాళ్ళలో కావాలి? 2 కావాలి. అంటే రోజుకి, నెలకి మీ ఏరియాలో, అంటే మీకు సంబంధించిన వాళ్ళు ఉన్న చోట అని. మీ ఏరియా అంటే ఈ స్తంభం వెనకాతలని కాదు, మీ ఏరియా ఎంతవరకు విస్తరించి ఉంటుంది, మీ బంధువర్గం, మీకు తెలుస్తున్న వాళ్ళు, మీ స్నేహితులు, దేశ విదేశాలలో ఎక్కడున్నా పంపించండి. మంట వాళ్ళందరూ ఇక్కడికి రాలేకలేదు, అక్కడున్న వాళ్ళు వాళ్ళకి దగ్గరగా ఆ ఏకాహాలు జరుపుకుంటుంది చెప్పండి. ఆ వివరాలు నాకు తెలియాలి. ఈ కార్యక్రమంలో ఏ మాత్రము తేడా వచ్చినా నేను మళ్ళీ ఇక్కడ అడుగు పెట్టను. ఎందుకంటే ఇది కూడా చేయలేనటువంటి వాళ్ళ చేత నేనేం ఆశిస్తాను? ఎందుకు నేను మీతో మాట్లాడుతున్నాను? మీరు అనవసరంగా ఏంటి ఏం వేయించుకుంటారు, ఏదో స్పెషల్ క్యాసెట్ ఉంది కదా, అది ఏంటి ఆ క్యాసెట్ పేరు మర్చిపోయాడు, ఏంటి క్యాసెట్ పేరు? అక్షంటలు. ఎందుకు అక్షంటలు వేయించుకోవటం? తిట్టు మిమ్మల్ని నేను తిట్టాల్సిన అవసరం లేదు, నన్ను మీరు ఏంటి మాట్లాడితే తిడతాడు, మేము వచ్చామని ఆనందించడం ఏంటి అసలు, నేను రాకపోతే ఏం చేసి ఉండేవాడు ఆయన ఇంట్రా. అంచేత మీ వ్యక్తిగతమైనటువంటి బాధలు ఏంటి, మీ ఆరోగ్య పరిస్థితులు ఏంటి, మీ కుటుంబ పరిస్థితులు ఏంటి, మీకు వాళ్ళకి పడుతుందా పట్టం లేదా, ఇవన్నీ కూర్చివి కాలేజీలో వాటిలో లెక్చరర్లు వాళ్ళు పనిచేస్తూ ఉంటే నీ ఉద్దేశం ఏంటి, ఒకరి మీద ఒకళ్ళు ప్రేమలు అలా ఉలికిపోతున్నాయా? మీ డిపార్ట్మెంట్లో అందరూ భలే ప్రేమగా ఉంటారా, ఉండేవారా? కొట్టుకునేవారు కదా, గోతులు తవ్వేవాడు కదా, మరి తవ్విన పనిచేస్తాం కదా, వాడు గోతులు తవ్వుతున్నాడని మానేయలేదు కదా, మరి ఇక్కడ ఎందుకు మానేస్తున్నారు? ఎందుకు మానేస్తున్నారు అంటే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ శివుడి మీద గౌరవము లేదు, ప్రేమ లేదు, భయం అసలు లేనే లేదు. భయం ఉంటే ఇప్పుడు ఉద్యోగం పోతుందని ఉంచుండేవాడు కదా, భయంతో ఎన్ని పనులు చేస్తున్నారు కదా, ఉద్యోగాలు అంతా ఎన్ని చేస్తున్నారు, కేవలం భయం వల్ల రేపు తిండి దొరకదేమో అని. అంతే కదా, భయంతో మీరు చేయగలిగేటటువంటి పని భక్తితోనూ గౌరవంతోనూ చేయండి. ఇది క్లియర్గా రాసామని, ఇది మన వెబ్సైట్లో పెట్టేసే ఇప్పుడు చెప్పినావు కూడా ఇవాళ వెబ్సైట్లోకి వెళ్ళిపోతాయి. నాదంతా తక్షణమే కదా, అంతే వెబ్సైట్ మళ్ళీ ఓపెన్ చేయటం అంతే ఉండదు. అడ్రస్ మాత్రం క్లియర్ కట్గా ఫోన్ నెంబర్స్ కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చేసాయి, ఇవాళ పంపించేసి. అంతేకా మొదటిది అర్థమైపోయింది కదా, మొదటిది వ్యక్తిగతంగా మీరు చేసుకోవాల్సిందే, ప్లస్ ఏకాహము అది మిమ్మల్ని అవన్నీ పిలవడానికి సామర్థ్యం లేదంటే, నేను పిలిచిన ఎవరు అవసరం లేదు అంటే నువ్వే కూర్చుని చేసుకో, నువ్వు ఒక్కడికి కూర్చుని చేసుకో. అర్థమైంది కదా, నువ్వు ఒక్కడికి ఉంటే ఇంకోటి ఎవడో వస్తాడు, గ్యారంటీ ఇద్దరు ఉంటారు గ్యారంటీ, కొట్టుకోకుండా మీరు ఇద్దరు మాట్లాడుకోకుండా కొంచెం ఆ మార్పు కనుక మీరు తెలుసు. శివ పరివారం అంటేనే అది, కొట్టుకునే వాళ్ళందరూ ఒక చోట కలిసి ఉన్నారు కాదా, ఎవరెవరు కొట్టుకుంటారు శివ పరివారంలో, సుబ్రహ్మణ్య స్వామి యొక్క వాహనం, వినాయకుడి యొక్క వాహనం, శివుడు యొక్క పాము, దాని తర్వాత నంది అక్కడికి పడదు. అయినా ఒక పరివారం ఉంటే నువ్వు ఏదో బొమ్మను పెట్టుకుని పూజిస్తే అర్థం ఎందుకు, నువ్వు అలా జీవించమని చెప్పడానికి. నువ్వు అలా జీవించలేకపోతే ఒకడో పెట్టి పారేయండి, అవగాహన రాహిత్య యొక్క పరాకాష్ఠ అది. నీకు శివతత్వము అంటేనే అర్థం ఏంటి అంటే దెబ్బలాడుకునే వాళ్ళందరూ కూడా కలిసి ఒక చోట ఉండటం. ఎప్పుడు కలిసి ఉండగలరు, లక్ష్యం ఉంటే ఇంకొక సంఖ్య కూర్చోవాలి. ఈ ఏకాహ అంటే ఏదో కొన్ని గడియారం చూస్తూనే కూర్చోండి, ఏం పర్వాలేదు, ఎప్పుడు అవుతుందిరా బాబు పొద్దున్న మళ్ళీ 6 గంటలు చూస్తూ కూర్చోండి. కానీ నేను మీకు టైం చెప్పాను కదా, మధ్యలో వెళ్ళిపోవచ్చు అని కూడా అన్నాను కదా, కొత్త వాళ్ళని రానివ్వచ్చు అన్నాను కదా, నాకు తెలుసుగా మీ పని ఉన్నది. నెక్స్ట్ మీరు చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోవాల్సింది ఏంటంటే, శివతత్వం మీద ఉన్నటువంటి 2-3 పుస్తకాలు మీరు రెడీ చేసుకుని దానిని నిరంతరము ఆశ్రమంలో అధ్యయనం చేయాలి. మొట్టమొదటి చెప్పాను శివపురాణం చదవమని చెప్పాను. శివపురాణం చదివిన తర్వాత అందులో చెప్పినటువంటి పూజలు కానీ వ్రతాలు కానీ ఏవో వస్తూ ఉంటాయి, వీలవుతే అవి కూడా చేసుకోండి. అది వీలవుతాయని అన్నాను నేను, మంత్ర జపం చేసుకుంటూ ఉంటే చాలు నాకు. కానీ మిగతా అది శివపురాణంలో చెప్పబడినవి కొత్త కొత్త వస్తూ ఉంటాయి. అన్నిటికంటే చాలా ముఖ్యమైనది 2వ పాయింట్గా నేను చెప్పేది ఏంటి అంటే, శివదీక్ష ఇక్కడ జరిగినంత బాగా ఎక్కడ జరగదు. శివదీక్ష యొక్క పూర్ణాంతం ఎక్కడ జరగాలి అంటే ఈ ఆశ్రమంలో జరగాలి. దానికి తగినటువంటి వాతావరణము, దానికి తగినటువంటి ఉపాసనా విధానము ఇక్కడ డెవలప్ చేసుకోండి. దానికి నన్నే అడగక్కర్లే, మీరు శివపురాణం చదువుతూ ఉంటే ఇంకా ఏదో శివ ఉపాసన అనేది శివలింగ దర్శనము, ఇంకోటి ఏంటో మా బుక్ శివమహాపురాణం, ఇందులో అవి ఉంటాయి. మీకు ఏం చెప్పాను ఇందులో ఇప్పుడు 2వ పాయింట్ నేను, శివ దీక్ష ఖచ్చితంగా మీరు కనుక శివ దీక్షను మీరు తీసుకుంటూ ఆ పద్ధతిగా కనుక మీరు చేసుకోగలిగితే రాబోయే మహాశివరాత్రికి కనీసము 100,000 మంది శివదీక్ష తీసుకున్న వాళ్ళు ఇక్కడికి వస్తారు. మీ చేతగాంతనం వల్ల రాదు, నేను గ్యారంటీ ఇస్తున్నాను. రాలేదు అంటే అర్థం మీ చేతగాంతనే, అది కావలసినంత మంట మండించి ఉంచాను నేను సూక్ష్మ జగత్తుల్లో. ఓపెనింగ్ ఇస్తే భుష్మని బయటకు వస్తుంది, ఓపెనింగ్స్ మీద ఇవ్వటం లేదు. ఇక 2వ పాయింట్ దేని గురించి చెప్తున్నాను నేను, శివదీక్షని ఎంతమంది తీసుకున్నారు ఖచ్చితంగా చాలా సీరియస్ గా నియమాలు పాటించండి. సాధ్యమైనంత వరకు శివదీక్ష ఇక్కడి నుంచే తీసుకుని, శివదీక్ష తీసుకుని వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అక్కడ నియమాలన్నీ ఇప్పుడు దీనికి ఎలా పాటిస్తున్నావు, అదే అయ్యప్ప స్వామికి ఎలా చేస్తున్నావు అలాగే మీరు చేసుకోండి. మళ్ళీ దాన్ని శివదీక్ష ముడి ఉంటుంది కదా, ఆ దీక్ష ముడి తీసుకుని ఇక్కడికి వచ్చి కాన్నడకని వస్తారో బస్సులో వస్తారో దేనిలో వస్తారో ఇలా ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రపంచం అంతటికీ చెప్పండి శివదీక్ష గురించి. మీరు కాస్త బోర్డర్స్ దాచటం నేర్చుకోండి. చేత 2వ పాయింట్,
శివ దీక్షలు. ఆ దీక్షలు మీరు అనేక రకాలుగా చేసుకోవచ్చు. 5 రోజులు దీక్షలు అమావాస్య నుంచి పౌర్ణమికో, లేకపోతే పౌర్ణమి నుంచి అమావాస్యకో 15 రోజుల దీక్షలు, లేకపోతే మండలి దీక్షలు, వారం రోజుల దీక్షలు, సంవత్సరం దీక్ష దిగ్గేస్తుంది అనమాట. మినిమం 5 డేస్, మ్యాక్సిమం 1 ఇయర్. ఏ రోజు మీరు మొదలు పెడతారో ఆ రోజు నుంచి చివరికి అదే రోజు దాన్ని ఎండ్ చేస్తారు. మీరు కాస్త ప్లాన్ చేసుకోగలిగితే మహాశివరాత్రికి ఎండ్ అయ్యే దిక్కు చేసుకోవచ్చు. ఏది సంవత్సర దీక్షలు కానీ మండలి దీక్షలు కానీ. 5 రోజుల దీక్షలు మహాశివరాత్రికి బ్యాలెన్స్ చేస్తాం అని చెప్పి ఇప్పుడు ఎగ్గొట్టకండి. 5 రోజులు చేయమన్నాను కదా అని మీరు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు శివరాత్రికి 5 రోజులు ముందు చేస్తామండి మేము. 5 రోజులు, వారం రోజులు, 15 రోజులు దీక్షలన్నీ ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండండి. కానీ అది మీ వీలు బట్టి, సామర్థ్యాన్ని బట్టి. ఎందుకంటే ఆహార నియమాలు స్ట్రిక్ట్ గా పాటించాలి, ప్రతి నియమము స్ట్రిక్ట్ గా పాటించాలి. ఈ శివ దీక్షలలో గొప్ప దీక్ష మౌనంతో కూడినటువంటి శివ దీక్షలు. మౌన శివ దీక్ష అంటే 5 రోజుల దీక్ష తీసుకుంటే మీరు 5 రోజుల పాటు మౌనం, సంవత్సరం పాటు తీసుకుంటే సంవత్సరం పాటు మౌనం ఉండాలి. అది హయ్యెస్ట్ అనమాట. మీ వీలు బట్టి మౌన శివ దీక్షలు చేస్తారు, మామూలు శివ దీక్షలు చేస్తారు. డ్రెస్ కోడ్ కూడా నిర్ణయించుకోండి మీరు. మన ఆశ్రమానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి డ్రెస్ కోడ్ కనుక ఈ దీక్షకి, ఎలాగైతే అయ్యప్ప స్వామి వాళ్ళకి నల్ల బట్టలు వేసుకుంటాము అలాగే దీనికి కూడా మీరు చూసుకోండి. ఆ శివ దీక్ష పుస్తకాల్లోనే శివుడికి ఏ రంగులు నచ్చుతాయో మీకు తెలుస్తాయి. సాధారణంగా శివుడికి నీలం రంగు ఇష్టం, వెళ్ళ కంచుడు అని అంటూ ఉంటారు. కానీ పుస్తకం చూడండి, దాన్ని బట్టి మీరు లుంగి రంగు మార్చవచ్చు, షర్ట్ రంగు, ప్యాంట్ రంగు అవి మార్చుకోవచ్చు. అలాగే ఆడవాళ్ళు చీర రంగు, గ్లౌజ్ రంగు వేరు వేరు రంగుల్లో ఉంచుకోవచ్చు. అంటే మీకు ఈ ఫ్రీడమ్ ఉంది. రంగులు మీరు నిర్ణయించుకునేటప్పుడు లుంగి ఏ రంగులో వేసుకుంటారు, షర్ట్ ఏ రంగులో వేసుకుంటారు, మార్చుకోవచ్చు రెండు కూడా చూసుకున్నామండి. అది నేను మీకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నాను. దాన్ని కానీ తొందరపడే ఫలానా డ్రెస్ అని నిర్ణయించుకోకండి. ఇంకొంచెం డ్రెస్ చూడటానికి కూడా సరేనా, ఇంకేత కాస్త చూసుకోండి. ఇంకేత 2వ పాయింట్ దేని గురించి చెప్పాను నేను, శివ దీక్షల గురించి చెప్పాను. మొదటిది ఏంటి, నిత్య కర్మగా మీరు చేసుకునేటటువంటిది. దాని తర్వాత అందులోనే అమావాస్య మాస శివరాత్రికి జరిగేటటువంటి ఏకాహాలు. క్లియర్గా ఉన్నాయి కదా, ఇందులో డౌట్ ఏం లేదుగా. ఇవి నాకు వారం వారం అప్డేట్స్ కావాలి. ఏ ఊళ్ళో ఎంతమంది చేస్తున్నారు, ఎంత సంఖ్య వచ్చింది, అంటే గ్రూప్స్, 36 మంది గ్రూప్స్తో ఎంతమంది అయ్యారు, ఈ 36 మందితో పాటు ఒకడు ఇంకో 35, ఆ సబ్ గ్రూప్స్ ఎన్ని అయ్యాయి, ఈ డీటెయిల్స్ నాకు వారం వారం కావాలి. ప్రతి వారం అది పెరుగుతూనే ఉండాలి. ఈ 2 కార్యక్రమాలలో నాకు తృప్తికరమైనటువంటి రిజల్ట్స్ రాకపోతే చాలా ప్రేమగా, మీరెంత మంచివారండి, అసలు మీరెంత మంచివారండి, ఆహాహా అసలు మీ వల్లే కదా ఇంతవరకు ఈ సృష్టిలో నేను జీవించున్నాను నేనంటాను. మీరేమంటారు మాస్టారు, అసలు మీరు లేకపోతే ఏముందండి అని మీరంటారు. మనం ఒకళ్ళని అహో రూప మహో స్వర అని కోరుకుందాం. మరి మళ్ళీ కలుసుకోవద్దు, మళ్ళీ వస్తే ఇంకా చాలు. ఈ 2 మాత్రము మస్ట్. లక్షల లక్షల కోట్ల కోట్ల సంఖ్యలో మంత్రజపము, 2వది శివదీక్ష. ఈ శివదీక్షలో కూడా నేను చెప్పింది గుర్తుంచుకోండి, 5-5 రోజుల పాటు చేసేటటువంటి దీక్షని ఎవరైనా చేసేయవచ్చు. అంచేత అవి నిరంతరము జరుగుతూ ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో, ఇండియాలో, విదేశాలలో ఎక్కడో అక్కడ అవి జరుగుతూ ఉండాలి. అవి జరుగుతున్నట్టు మీకు తెలియాలి. దానికి కావలసినటువంటి బూస్ట్ ఇవ్వండి. శివదీక్షలు 5 రోజులది మినిమం, మ్యాక్సిమం 365 రోజులు. నియమాలు 3 రకాలుగా విభజించుకోండి. నియమాలని బాల అని పెద్ద విశేషమైనటువంటి నియమాలు ఉండవు. ఏదో రంగు బట్టలు వేసుకుంటాడు చేసుకుంటాడు. దాని మీడియం అంటే కొంచెం స్ట్రిక్ట్ అవుతాడు. దాని తర్వాత
ఫైనల్. మూడు గ్రూప్స్, ఫస్ట్ గ్రూప్ ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, మూడు గ్రూప్స్గా. అప్పుడేంటి, ఓ దీక్ష అంటూ ఉంది కానీ నేను బచ్చాని యావరేజ్గా చేసేవాడు కాదు, దీక్ష తీసుకుంటున్నాను పద్ధతిగా చేసుకుంటున్నాను మీడియం, లేదు దీక్ష చాలా సిన్సియర్గా చేసుకుంటున్నాను. మూడు రకాల సాధనలు, గుడ్ బెటర్ బెస్ట్ అనమాట, లేకపోతే ఫస్ట్ సెకండ్ థర్డ్ గ్రేడ్. ఇవి నేను ఇప్పుడు చెప్పిస్తుంది, వెబ్సైట్కి వెళ్ళిపోతాయి అమ్మా, ఇవాళకే వెళ్ళిపోతాయి. మీరు రేపు పొద్దున్న మిషనాలకే వెబ్సైట్ ఓపెన్ చేసుకుంటే ఇవన్నీ కనిపిస్తాయి. ఎందుకు ఇదంతా కనిపిస్తాయి? పేజీ నెంబర్ చూసుకోండి. ఆ నియమాల్లో చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలు, చిన్నపిల్లలు కాదు సాధనలో చిన్నపిల్లలు, వయసు ఎంతైనా కొన్ని కట్ చేస్తాం కష్టమైనది, మధ్యమము కొంచెం సీరియస్ అవుతాం, మూడో లెవెల్ మౌనం సార్, మౌనం కూడా కలిసిపోతుంది. సరే, ఇంకంతా మీ ఇష్టం, మీరేం రాసుకుంటే అది. కానీ ఆ డీటెయిల్స్ నాకు వెబ్సైట్లో రేపు రావాలి. ఇంకా ఇవాళ మీరు కూర్చుని ఫస్ట్ లెవెల్ సాధకులు, సెకండ్ లెవెల్ సాధకులు, థర్డ్ లెవెల్ సాధకులు ఏ నియమాలు పాటిస్తారో ఆ నియమాలు వెబ్సైట్లోకి వచ్చేయాలి. మూడవది చాలా ముఖ్యమైనది ఏంటి అంటే, ఆశ్చర్యము అన్నది స్థలం మీద ఆధారపడి ఉండదు, ఉన్న వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది. అంతే, కనీసము 50 మంది వ్యక్తులు లేకపోతే మీరు మళ్ళీ నన్ను ఈ ఆశ్రమానికి పిలవకండి. మీరు ఉద్యోగాలే చేసుకుంటారు, ఏం చేసుకుంటారు చేసుకోండి, నేను ఉద్యోగం మానమంటలేదు. నాకు తెలిసి హైదరాబాద్ నుంచి విజయవాడకు కూడా రెగ్యులర్గా వచ్చేవాళ్ళు ఉన్నారు కొంతమంది. మొన్న ఒకరిసారి వెళ్ళాం, రోజు వాడు హైదరాబాద్ నుంచి బయలుదేరుతాడు, విజయవాడకు వస్తాడు. విజయవాడలో 4 రోజుల్లో ఎంతో వాళ్ళు కోర్సు ఏదో ఉంది, ఆ 4 రోజుల నుండి మళ్ళీ హైదరాబాద్ వెళితే 3 రోజుల తర్వాత మళ్ళీ వస్తూ ఉంటాడు. నాకు ఆ కోర్సు గుర్తులేదు కంప్యూటర్లో. అంటే విజయవాడ టు హైదరాబాద్ ఏంటి, డబ్బు ఖర్చు పెట్టుకుని నేర్చుకుంటున్నాడు కోర్సు, వాడికేం డబ్బు కూడా ఉండాలి. ఎందుకు చెప్తున్నాను నేను మీకు, మీరు ఉద్యోగాలు చేసుకోండి, ఇక్కడి నుంచి వెళ్ళండి, ఆశ్రమం నుంచి వెళ్ళండి. ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆశ్రమ వాసు నియమాలు ఉంటాయి, బయటకు వెళ్ళగానే మీరు మామూలు వ్యక్తులుగా అక్కడ మీరు ఎవరితో దెబ్బలాడాలన్నా కొట్టుకోవాలన్నా కొట్టుకోండి. అక్కడ మళ్ళీ ఆశ్రమ వాసుల్లాగా ఉండి మీరు ఇంకోటి దొంగక్కర్లేదు. కానీ ఇక్కడికి రాగానే ఎంతమంది కావాలన్నారు, ఎంతకంటే ఒక్కళ్ళు తక్కువ ఉన్నా అనవసరం ఆశ్రమం. ఇంకా నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, ఇవంతా మీరు చేయలేదు అంటే వేస్ట్ కాకుండా ఎవరికైనా దానం చేసేయండి, ఇంకోటి లేకపోతే దానం చేయలేకపోతే అతికిచ్చేయండి. మీరు వచ్చి మీరు చేసుకోండి బాబు, మేము చేసుకోలేకుండా ఉన్నాం. చెట్టు నేను చాలా సీరియస్ మూడ్లో ఉన్నాను, మీ వేషాలన్నీ భరించే మూడ్లో లేదు ఇచ్చంటే. నేను ఒక ఎప్పుడో తిరుపతి కొండలు దిగుతూ కొంతమందిని అడిగాను, మీరు ఇక్కడ ఉండండి అని. వింటున్నారా 5 ఫ్యామిలీస్ విన్నాడు అని చెప్పాను. ఒక సంవత్సరం ఏంటి, ఇంకా మీకు జన్మజన్మల టైం కావాలి కదా. కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే నాకు టైం లేదు. 3 సంవత్సరాలలో నేను చేయవలసినటువంటి కొన్ని పనులు ఉన్నాయి, అవి చేసేస్తాను. అవి జరిగిపోయిన తర్వాత మీరు చెప్పుకోండి, మాస్టర్ని నేను చూసామండి, నేను పర్వాలేదు మంచి ఆయనే ఒకడు తిడుతూ ఉంటాడంతేను, ఆయనకు ఆ మాత్రం బుద్ధి ఉండక్కర్లేదా, ఒక సంవత్సరం బట్టి చెప్పినా నేను చేయకపోతే నేను చేస్తామని ఎందుకు అనుకుంటూ మళ్ళీ మళ్ళీ చెప్తాడు. ఎంత మూర్ఖుడు ఆయన, నేను చేయటం లేదు, సంవత్సరాలు గడిచిపోయాయి కానీ మళ్ళీ వచ్చి చెప్తాడే, బెదిరిస్తాడే. ఏంటి ఆయన నన్ను బెదిరించేది, ఏదో గురువు గారు కదా అని మాట్లాడకుండా ఊరుకుందాం అని అన్నాం అప్పుడు అని అంటారు. మీరు అనలేదు అనకండి, ఎందుకంటే మీరు చేయకపోతే అర్థం అదే, మీ యాక్షన్స్, మీ ఆచరణ ఏమని చెప్తుంది అంటే మాస్టర్ మీరు మాకేం చెప్పక్కర్లేదు, అది నాకు అర్థమైంది అని నేను చెప్పాలి కదా. నేను మూర్ఖుండేం కాదు, కానీ ఎందుకు చెప్తున్నాను అంటే వాళ్ళ మొహాలు చూసి, గురువుల మొహాలు చూసి, వాళ్ళ బాధని చూసి నేను మీకు చెప్తున్నా. వాళ్ళు చాలా బాధపడుతున్నారు, మీరు మీ మీ గురువుల్ని మోసగిస్తున్నారు, మీరు ఏమీ ఆధ్యాత్మిక విద్యలో మీకు ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ ఉంటే ఇలా ఉండరు, కానీ తిట్టడానికి చెప్పటం లేవండి అని చెప్తున్నాను నేను. మిమ్మల్ని నిరాశపరచడానికి చెప్పటం లే, మీరు ఈ పని చేయటానికి భూమి మీదకి వచ్చి పిచ్చి వాళ్ళలాగా ఈ పిచ్చి పనుల్లో ఇరుక్కుపోయి నేను చాలా గొప్పవాళ్ళం అనుకుంటూ జీవించకండి, కాస్త సాహసం చూపించండి, కొంచెం కష్టపడటానికి తగినటువంటి దమ్ము చూపించండి, ఒక్క సంవత్సరంలో ఎంత మారిపోతారో చూసుకోండి. ఇంకా మూడో పాయింట్ ఏంటి, వ్యాధి ఏంటండి, గట్టిగా అనకూడదు, ప్రమాదం. మొదటి పాయింట్ కోట్లు దాటే మంత్ర జపం, రెండవది దీక్షాపలను తయారు చేసుకోవటం, మూడవది ఆశ్రమవాసులను తయారు చేసుకోవటం. వీటన్నిటికంటే కూడా చాలా ముఖ్యమైనది, అవసరమైనటువంటిది ఏంటి అంటే విశేషమైనటువంటి సాధకుల్ని తయారు చేయాలి. రామకృష్ణ పరమహంసకి వివేకానంద గ్రూప్ గా ఏడుగురు హనుమండుగురు దొరికారు. డైరెక్ట్ గా 16 ఏటో 17 ఏటో వాళ్ళకి ఏం దీక్ష ఇచ్చేసాడు, సన్యాస దీక్ష ఇచ్చేసాడు. వాళ్ళు ఈనాడు ప్రపంచం అంతటా కూడా రామకృష్ణ మఠ్గా, రామకృష్ణ మిషన్ గా డెవలప్ అయ్యారు. ఇంచేత నాలుగవ పాయింట్ ఏంటి అంటే శివ సాధకులు తయారు చేయాలి మీరు. అంచేత శివ సాధకులు ఎలాగుండాలి, శివ సాధకుల యొక్క లక్ష్యం ఏమిటి, ఆ శివ సాధకుల యొక్క జీవిత విధానం ఎలా ఉండాలి అనేటటువంటిది శివ పరివారం తెలిస్తే నీకు తెలుస్తుంది. శివ పార్వతులు, వాళ్ళ పిల్లలు వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి ఎలా జీవిస్తున్నారు, అలాగా సాధకులు జీవించాలి. అది చాలా అంటే హై లెవెల్ ఆఫ్ సాధకులు అవుతారు, అర్థమవుతుంది కదా. అందులో ముఖ్యంగా వీళ్ళందరూ కూడా కుండలిని సాధకులు అవుతారు. అందరూ అవరు, పేరు పెట్టేసుకుని మేము కుండలిని సాధకులు అవుతామంటే కుదరదు. ఆహారం దగ్గర నుంచి, ఆలోచించే విధానం దగ్గర నుంచి, చేతులు కాళ్ళు కలిపేటటువంటి దగ్గర నుంచి మొత్తం మీరు మారిపోతారు. ఆ సాధకుల్ని మూడు రకాలుగా వర్ణించారు, పశు సాధకులు, వీర సాధకులు, దైవీ సాధకులు. మూడు రకాలుగా శాస్త్రాలు, ముఖ్యంగా కుండలిని జాగరణ శాస్త్రాలు మూడు రకాలైనటువంటి సాధకుల్ని తయారు చేశారు. పశు సాధకులు అంటే ఏంటి, కుటుంబం జీవితం జీవిస్తూ ఉంటారు, అందరితోనూ చేసుకుంటూ ఉంటారు, ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళ సాధన వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వీర సాధకులు అనేటువంటిది కొంచెం కష్టం, అది మనం చేయడం. దైవీ సాధకులు అనేటటువంటి వాళ్ళని తయారు చేయడానికి పూజ గురుదేవుడు కుండలిని సాధన ఒకటి నేను ప్రపంచానికి అందజేస్తున్నాను అని చెప్పారు. ఈ కుండలిని సాధన శివ సాధనలోని భాగమే, అందుకే దాన్ని పంచ వీరభద్ర సాధన అని కూడా అంటారు. వీరభద్రులు అనేటటువంటి వాళ్ళు సూర్యుడి యొక్క శక్తులు, పంచవీరభద్ర సాధనగా జరిగేటటువంటి ఆ కుండలిని సాధన ఇవాళంత తారీఖు రేపు 22వ తారీఖు నుంచి ఓడరేవులో జరుగుతుంది. దానికి కావలసినటువంటి సాధనా విధి విధానాలన్నీ కూడా మీరు వెబ్సైట్ నుంచి తీసుకోవచ్చా, మీ దగ్గర ఉంటే వీళ్ళకి ఎవరికైనా కావాలంటే ఇవి కావాలంటే ఉత్తనే ఇవ్వ బాగా, వీళ్ళు పుస్తకం కొనుక్కోవాలంటే ఉత్తనే ఇస్తాడు దుకాణం వాడు. మీకు ఉత్తనే ఏ దుకాణం వాడు ఇస్తున్నాడయ్యా, పుస్తకాలు ఇస్తున్నాడా, ఇవ్వటం లేదా. అరే ఈ కుండలిని సాధనలో అసలు మెయిన్ కుండలిని సాధన, ప్రపంచంలో కుండలిని సాధన గురించి తెలిసిన వాళ్ళు మాట్లాడేవాళ్ళు భారతీయులు, కానీ ఇప్పుడు మీరు కుండలిని సాధన అనుకుంటున్నది మాత్రం కుండలిని సాధన కాదు, దాన్ని ప్రాణోత్థాన సాధన అంటాం. కుండలిని సాధన దాని అసలైనటువంటి దానికి రాబోయేటటువంటి ఒక సంవత్సరం లోపల మన ఆశ్రమాలన్నీ కేంద్రీయభూతమై అవ్వాలి. అందులో ఈ ఆశ్రమము విశుద్ధ చక్ర జాగరణ కుండలిని సాధనలో అన్ని ఆశ్రమాలు అన్నీ చెప్పలేవు, అది గుర్తుంచుకోండి. నిజమైనటువంటి కుండలిని సాధన చేయటానికి ఎక్స్పర్టైజ్ కావాలి,
ఇప్పుడు ఉదాహరణకి చర్మం గురించి అంటే డెర్మటాలజిస్ట్, చర్మ వ్యాధి నిపుణుల దగ్గరికి వెళ్తాం. కంటి జబ్బు వస్తే కన్ను వ్యాధి కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తాం. గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తే అలాగా మన చక్రాలన్నింటినీ ఒకే సాధకుడు లేపలేడు, అది గుర్తుంచుకోండి. అది ఒక అపోహ మాత్రమే. అది ఎంత పెద్ద అపోహ అంటే 83 అనుకుంటా, 1983లో రాజమండ్రిలో గాయత్రి సాధన క్యాంప్ అయితే అందులో ఒక వ్యక్తి వచ్చాడు, అద్భుతమైన పర్సనాలిటీ, వెలిగిపోతున్నాడు వ్యక్తి. వచ్చి, "మాస్టర్, నా కుండలిని జాగరణ జరిగిపోయింది, నేనేం చేయాలి" అని అడిగాడు. మనిషి వర్చస్ వెలిగిపోతుంది అంటే ప్రాణాయామము ఆహార నియమాలు అవి చాలా ఖచ్చితంగా పాటించి ఉంటాడు కనుక పర్సనాలిటీ డెవలప్ అయింది. కానీ ఆయన అడిగిన ప్రశ్న నీకు అర్థమైందా, ఏంటో తప్పు ఎక్కడ జరుగుతుందో, నువ్వు కుండలిని జాగరణ అయిపోయాక నువ్వు నన్ను అడగాల్సిన పనులే. నీ కుండలిని జాగరణ అయిందా లేదా అని అనుమానం వచ్చిందనుకో, జాగరణ అయినట్ట అవనట్ట. నాకు అలాంటి అపోహలు చాలా మంది సాధకులు జీవిస్తున్నారు, గొప్ప గొప్ప సాధకులు అలాంటి అపోహలు జీవిస్తున్నారు. మరి అపోహలు తొలగించాలి మొట్టమొదట, అదంతా ఈజీ కాదు. అపోహలో ఉన్నవాడిని కాదంటే వాడి కోపం వస్తుంది. నీకు అవలేదయ్యా బాబు కుండలిని జాగరణ అన్నావు అనుకో, వాడి గొళ్ళు మండిపోతుంది. కానీ వాడి గొళ్ళు మండిందంటేనే అర్థం కుండలిని జాగరణ జరగలేదని. ఇంకేత కుండలిని జాగరణ జరిగిన వాడికి కోపాలుండవు, ద్వేషాలుండవు, రాగాలుండవు, ఏముండవు. ఇంతకీ 22వ తారీఖు నుంచి ఓడరేవులు ఈ విశేష కుండలిని సాధన గురించి గురుదేవుడు ఇచ్చినటువంటి కొన్ని ప్రయోగాలు చెప్తున్నాను నేను. రాగలిగేవాళ్ళు రండి, లేకపోతే దాని సీడీలు ఆల్రెడీ నేను ముందే రెడీ చేసేసాను, ఉన్నాయి కదా. అంటే అక్కడ చెప్పబోయేటటువంటి క్లాసెస్ సీడీ రూపంగా నేను రెడీ చేసేసాను. నేను అవి ఉన్నాయా? అదే రంగనాయకుల దగ్గర ఉందిగా. సరే, అంటే రంగనాయకుల కదా, ఆ సీడీ అని తెలియదేమో. తెలుసయ్యా? తెలీదు. అది మరి చెప్పాలి కదా, నేను అదే ఆర్గనైజ్ చేసుకోమనేది. అందుకని ఇక్కడ పబ్లిక్ గా మాట్లాడేది ఎందుకు అంటే, కనీసం మీరేం అడుగుతారు కదా, ఏదబ్బా ఆ సీడీ అని. ఏదో చెప్పేశారు మాస్టర్ కుండలిని జాగరణ అంటున్నారు అని. ఇంకోటి అమ్మా, మీరు ఎలాగైతే సంవత్సరాల తరబడి నేను ఏం చెప్పినా చేయరు, అలాగే ఈ సీడీలు వాళ్ళు ఇంకో వాళ్ళు ముండిగేశారు. వాళ్ళతో నేను చెప్తా, సీడీ మీద మీరు రాయండి అయ్యా బాబు, అంచేత కనీసం కవర్ చూసైనా ఓహో దాంట్లో ఇది ఉందా అనుకుంటారు. డేట్ వేస్తారు అందులో వాళ్ళు 19/1/2006 అంతే. దేవుడికి తెలియాలి అందులో ఏముందో. అంటే మొత్తం సీడీ వింటే తప్ప తెలియదు అందులో ఏం చెప్పాను. అంత టైం అడుగుతుందమ్మా మొత్తం సీడీ వింటానికి. అంచేత దాంట్లో పాయింట్ వైజ్ గా చెప్పమని చెప్పాను. వీళ్ళందరికీ ఆరాధ్యమైనటువంటి గురువు రామచంద్రయ్య గారు ఉండేవారు, మీకు తెలియదేమో. ఆయనతో ఎన్నోసార్లు చెప్పాను బాబు, నా క్యాస్కెట్ లో పాయింట్ వైజ్ గా కాస్తా నువ్వు ఇప్పుడు నేను అందుకే నేను ఏం చెప్పినా మీరు గమనిస్తూ ఉంటారు, పాయింట్ వైజ్ గా చెప్తున్నా. ఇవాళ ఏం చెప్పాను అంటే 36 కోట్ల జపం చేయాలి, శివదీక్షా పవన్ తయారు చేయాలి, 50 ఆశ్రమ పాయింట్స్ వచ్చేసాయి కదా. అది కాగితం చూడగానే మీకు అర్థమైపోతుంది విన్నవాళ్ళకి దీని గురించి చెప్పామని. తెలియని వాళ్ళకి దీని గురించి వెతుక్కోవాలి అంటే ఆ సీడీ చూసుకుంటే తెలిసిపోతుంది. శివదీక్ష గురించి ఎక్కడ ఉంది, ఫైనల్ లిస్ట్ ఉంటుంది, మంత్ర చెప్పి ఎలా చేసుకోమన్నారు మాస్టారు. మరి అది ఇంతవరకు వీళ్ళకి రాలే, వీళ్ళు చేసాం మాస్టారు అంటారు అంతే వాళ్ళు, వీళ్ళు ఏం చేయలే. మరి ఎప్పుడు చేస్తారు, మరి టైం అయిపోతుంది. నేను నా స్పీడ్ లో ఉన్నాను. నేను కుండలిని జాగరణ యాంగిల్లో మీరు ఆ సీడీ వినండి, సాధనలు చేయకండి. అందులో అన్ని సాధనలే చెప్పాను నేను, సీడీ ఏం చెప్పలేదు. కానీ వినండి అది మీరు. దాని తర్వాత ఈ క్లాస్ ఇప్పుడు తీసుకుంటా కదా, 25 నేను అక్కడ క్లాసులు తీసుకుంటాను. సాధనలు వాళ్ళు 22 రాజ్యలక్ష్మి గారు, మిగతా ఈ సాధనల గురించి నేను హింట్ ఇచ్చినటువంటి వాళ్ళు 2 ఉన్నారు అక్కడ. 2 ఉన్నారు అక్కడ అని నేను ఎందుకంటున్నా అంటే, వాళ్ళు వస్తారో రారో నాకు తెలియదు. వాళ్ళకి ఏం అవాంతరాలు వస్తాయో, మేము వస్తూ ఉంటే తుమ్ము వచ్చిందండి, తుమ్ముతే మరి మేము ఎలా వస్తామండి అని ఆగిపోయే వాళ్ళమని కొందరు.
మేము బయలుదేరుతూ ఉంటే మీరు చెప్పిన మాట గుర్తొచ్చిందండి, పిల్లు అది వస్తే దాన్ని పట్టించుకోక్కర్లేదు మీరు అని చెప్పారు మీరు, అది గుర్తొచ్చింది. పిల్లు ఏం క్రాస్ చేయలేదు, ఏం గుర్తొచ్చింది, అది గుర్తొచ్చినా మరి ప్రమాదమే కదండి, అంతేత మేము రాలేదండి అనొచ్చు. రకరకాలైనటువంటి అంటే ఆ భావ తీవ్రత మీది చాలా ఎక్కువ. అన్ఫార్చునేట్లీ నాకు భావ ప్రకంపనలు లేవు. భలే కూర్చాడు ఇద్దరిని, అది ఒప్పుకుంది. ఇంకా ఈ కుండలిని జాగరణలో మూడు రకాలైనటువంటి సాధనలు ఉన్నాయి. ఫస్ట్ సాధన అంటే ఆత్మజ్ఞానం లేనటువంటి ప్రతి వ్యక్తి పశువే అన్నది గుర్తుంచుకోండి. పశువు అంటే పశువు అని కాదు, అక్కడ నువ్వు భగవంతుడివే, నీలో దైవీ అంశం ఉన్నదే అని తెలియని వాళ్ళందరూ పశువులే. ఆ విధంగా పశుభావం. రెండో సాధన ఏంటి అంటే వీరభావం, అంటే యుద్ధం చేసి గెలుస్తాడు. ఈ రాక్షసులందరూ వీరభావ సాధకులే. వాళ్ళు ప్రపంచంలో ఉద్యోగాల కోసం దానికోసం యుద్ధం చేయలే. వాళ్ళు ఎవరితో యుద్ధం చేశాడు? దుర్గాదేవితోనే యుద్ధం చేస్తాడు రక్తబీజుడు. వాళ్ళు వ్యోమాం జయతి సంగ్రామే తెలుసా? ఏ శ్లోకం గురించి చెప్తున్నాను నేను? ఈ శ్లోకం ఎంతమంది తెలుసు? వ్యోమాం జయతి సంగ్రామే, నన్ను యుద్ధంలో ఎవరు గెలుస్తాడో వాణ్ణి నేను భర్తగా వరిస్తాను. అది నేను ప్రతికీగా చేశాను. ఏం చేస్తాను, నీ శుంభ నిశుంభల దగ్గరికి నేను రాలేను. వాళ్ళు చాలా పెద్ద దుర్గా సప్తశక్తిలో వస్తుంది. అది వీరభావం అన్నమాట. సరే, మనం రాక్షసులం కావు అన్న నమ్మకం, అంతేత మనకి వీరభావం అక్కర్లే. మరి తర్వాత భావం ఏం మిగిలింది? దైవీ భావం, అంటే భగవంతుణ్ణి బతిమాలుకుని, అంటే ఋషుల పద్ధతి బతిమాలుకుని, నువ్వే నన్ను మార్చు, నువ్వే నాకు నీకు అనుగుణంగా మార్చేటటువంటి శక్తి ఇది అనేటటువంటి సాధన. గురుదేవులు ఏం చేశారు అంటే మూడు రకాలని కల్పిస్తారు ఆయన. శ్రీరామచరణాచార్య యొక్క గొప్పతనం ఏంటి అంటే ఎవడు నాకు ఇది తెలీదు అనలేడు. పశుభావము కల్పించాడు ఆయన, వీరభావము కల్పించాడు, దైవీభావము కల్పించాడు. గాయత్రి సావిత్రి కుండలిని అనేటటువంటి బుక్లో మొత్తం సాధన ఇవ్వబడింది. అందులో శివ పరివారం గురించి 5వ అధ్యాయం అనుకుంటా. అంతేత ఆ సాధనలన్నీ కూడా అక్కడ నేను చెప్పిన తర్వాత ఆ సీడీని మీరు ఇక్కడ తెప్పించుకుని ఆ సాధనలు చేసుకోవచ్చు. అక్కడ ఇచ్చే గైడెన్స్ అలాగే ఉంటుంది. ఇందులో ఇచ్చిన సీడీల్లో కూడా గైడెన్స్ మీరు చేసుకోవటానికి వీలుగానే ఇచ్చాను. కానీ కొంచెం అవి క్లిష్టమైనటువంటి సాధనలు కనుక గబుక్కుని మొదలెట్టకండి. అన్ని సాధనలు ఒకేసారి మొదలెట్టకండి. ఏదో ఒక సాధన పట్టుకోండి, దాన్ని లొంగ తీసుకున్నాక రెండో సాధన, మూడోసారి. టెక్స్ట్ బుక్లో అన్ని చాప్టర్లు ఉన్నా అన్నీ ఒకేసారి చెప్పాం కదా, అదొకటి చూసుకోండి కుండలిని సాధన. కానీ ఖచ్చితంగా కుండలిని సాధనకి ఇది కేంద్ర బిందువు అవ్వాలి. ఎందుకంటే శివశక్త్యాయుక్తం అనేటటువంటిది ఇక్కడ తప్ప ఇంకో చోట సంభావన కాదు. కుండలిని శక్తి గురించి చెప్తున్నాను. సరేనా, ఇంతట ఈ నాలుగు కార్యక్రమాలకే ఈ ఆశ్రమం కేంద్ర బిందువు అవ్వాలి. మొదటిది కోట్ల సంఖ్యలో జపము, రెండవది శివదీక్షలు, మూడవది 50 మంది సాధకులు ఇక్కడ ఉండాలి. మీరు పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోండి. శివ సాధన చేసుకోదలుచుకున్న వాళ్ళకి ఆహ్వానము. కొన్ని కండిషన్స్ పెట్టండి. మీరు వచ్చే ముందు ఏ నియమాలకి లోబడి ఉండాలి, ఎలా జీవించాలి వాళ్ళు, అంటే కొత్త వాళ్ళు కదా, వాళ్ళ చేత సంతకం తీసుకుని అప్లికేషన్ ఫామ్ తీసుకుని అలా 50 మంది అంటే మీరు 200 మంది అవుతారు. కొత్త వాళ్ళు వస్తారు. మీరు కనీసం కొత్త వాళ్ళకి తగిన వసతి కల్పించినా వాళ్ళు సాధనలు చేసుకుంటారు. కానీ పేపర్ అడ్వర్టైజ్మెంట్కి వెళ్ళాలి. మంచిగా వెబ్సైట్లో అడ్వర్టైజ్మెంట్ కాస్త పద్ధతిగా ఆలోచించుకుని, ఇంకేంటే ఫుడ్కి దానికి మీరు వాళ్ళకి ఎంత తీసుకోదలుచుకున్నారు, ఎంత ఇవ్వాలి. ఇవ్వలేకపోయామంటే అర్థం ఏంటి? అనుకున్నాము ఇవ్వలేకపోయాం అంటే అర్థం ఏంటి? అనుకున్నట్ట అనుకోనట్ట. ఇద్దాం అనుకుంటే వెళ్ళాము, ఇవ్వాలా? మరి అది ఎప్పుడు చేయగలుగుతారు? తక్షణం అవుతే, లేకపోతే ఇలాగే మిస్ అవుతుంది. మేము అనుకున్నామండి, ఎంత బాగా అనుకో, అసలు మీరు చెప్తున్నవన్నీ మేము చెప్పగలమండి. ఇంకో వెర్షన్,
ఏంటో నేను చెప్పానా మాస్టర్ చెప్పారని? మరి మాస్టారే చెప్తారని నీకు తెలిసినప్పుడు దానికి అనుగుణంగా ఎందుకు మారలే? ప్రశ్న అది. తెలియక కాదు, దుర్యోధనుడు కూడా ఏమంటాడు అంటే, జానామి ధర్మం నచమే ప్రవృత్తి. ధర్మం అంటే ఏంటో నాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి? భీష్ముడే చెప్పాలా, శ్రీకృష్ణుడే చెప్పాలా, నాకు తెలుసు. ఏందో చెయ్యాలని లేదయ్యా, చూద్దాం తొందరే ఉంది. అందుకని ఆ స్థితిలో ఉన్న వాళ్ళని లేపడం కష్టమని తెలుసుకుని నేను ఈ మాటలు చెప్తున్నాను. మీరు లేస్తారా? ఓకే, లేవలేదా? మాస్టర్ చెప్పినంతా మీరు చెప్పగలరు కనుక చెప్పుకుంటూ ఉండండి, నాకే అభ్యంతరమే. కానీ మీరు చెప్పుకుంటున్నారు అనైనా వెబ్సైట్ లో పెట్టండి, నేనేం వద్దంటే మిమ్మల్ని అదైనా పెట్టండి. ప్లస్ మీరు కింద నోటం రాయండి, ఇదంతా మాకు మాస్టర్ చెప్పలేదు, మాస్టర్ ఇదంతా చెప్తారని మాకు తెలుసు కనుక మేము చెప్తున్నాం, అవునా కాదా మీరు చెప్పండి అని ఈమెయిల్ కొట్టండి, మేము జవాబు ఇచ్చుకుంటాం. కరెక్టే, మీరు ఖచ్చితంగా మాస్టర్ చెప్తున్నదే చెప్తున్నారు, ఆచరించటం లేదు అది ఒకటే అని మేము ఇస్తాం. ఇలాగ మీరు ఒకసారి, మేము ఒకసారి, వెబ్సైట్ యాక్టివ్గా ఉంటుంది. ఇందుకు చెప్పాను అర్థమైందా? వృత్తినే అంటే లాభం పనులు చేయండి. ముఖ్యంగా ఆశ్రమం సాధకులు నిలయాలవ్వాలి. సాధకులు నిలయాలు అయ్యేటట్టు చేసే బాధ్యత మనందరిది. మీరు సాధన చేయలేకపోవచ్చు, సాధన చేసిన వాడికి సహాయపడినా మీకు చాలా లాభం వస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా చాలా మందికి కొన్ని కుటుంబ బాధ్యతలు ఉంటాయి, బాధ్యతలను వదిలేసి చేయమని ఏ గురువు చెప్పలేదు. నేను అలా చెప్పాలని అనిపిస్తే మీరు కరెక్ట్ చేసుకోండి, బాధ్యతలు వదలమని లేదు, నేను ఇక్కడ ఉండి బాధ్యతలు నెరవేర్చుకోండి అన్నా. ఉద్యోగాలు మానమని లేదు, ఏది మానమని లేదు, ఇక్కడ నుంచి మీ ఉద్యోగాలు చేసుకోండి అని చెప్పింది. మేము పక్కనే ఉంటామండి కానీ అక్కడ ఉండామండి, గీత గీసుకుందామండి తెలుసు. మాకు లక్ష్మణుడు ఆధారం, సీత పాపం రేఖ దాటింది, కొంపలు అంటుకున్నాయి, మేము మా కొంపలు అంటించుకోదలుచుకోలేదు, అంచేత ఆశ్రమం గీత దాటం మేము. అటు నుంచైనా ఇటు నుంచైనా కదా, గీత అటు నుంచైనా ఇటు దాటచ్చు, ఇటు నుంచైనా అటు దాటచ్చు. ఏ గీత గురించి చెప్తున్నానో మరి నాకు తెలీదు, కానీ గీత దాటటం నేర్చుకోండి. అర్థమైందా? రూల్స్ అన్ని మారిపోతున్నాయి. నవ్వు నాలుగు విధాలు చేయటం కాదు. ఇప్పుడు అందరూ ఏం చెప్తున్నారంటే నవ్వుతే చాలా రోగాలు పోతాయని. మీరే ఎంతమంది నవ్వగలరు కష్టగట్టిగా రావండి. ఇంకా విలన్లాగా నవ్వచ్చే. ఏంటి వాళ్ళ ఊరు నవ్వలే? ఇంకా గట్టిగా నవ్వండి ఒకసారి. నవ్వారా? గట్టిగా నవ్వరా పిల్లలు. వికటాక్త హాస్యాలు చేస్తారే మరి. సరేనా, ఇంకా శివపురాణం చదువుకోండి పద్ధతిగా, నేను వింటాను ఎలా చదువుకుంటారు. మీ కార్యక్రమానికి దానికి ఏదైనా టైం టేబుల్ వేసుకుంటే అది చేయండి. సరేనా? జై గురుదేవ్.